వికలంబులైన దధిభాండ శకలంబులు కని తొంటరి కొడుకు వెన్న తింట ఎరింగి అని పోతరగారు చిన్న వచనం రాశారు. ఆవిడ పాలు దించి వచ్చే సమయానికి కొండ ముక్కలు ముక్కలైపోయింది, పెరుగంతా నేలపాలైంది, వెన్న మాత్రం పిసరు మిగలలేదు, మొత్తం తిని వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆవిడకి అర్థమైంది, ఓహో తొంటరి కుమారా, వెన్నంతా తినడమే కాకుండా కుండం కూడా పగలగొడతావా, పోనీ తినేవాడు వెన్న తినిపోవచ్చుగా, పెరుగుంచుగా, అది కూడా పగలగొట్టిపోతావా, నేల మీద పోస్తావా అనుకున్నది. ఇంతకు పూర్వం గోపికలంతా నా దగ్గరకు వచ్చి ఓపికలు పోతున్నాయి మాకు, ఈ కృష్ణుడు అల్లరి చేస్తున్నాడు, మా ఇళ్లల్లో పాలు పెరుగు వెన్న తింటున్నాడు, కుండలు పగలగొడుతున్నాడు అని చెబితే అబ్బెబ్బెబ్బే మా అబ్బాయి బుద్ధిమంతుడని నిన్ను సమర్థించి వాళ్ళని మందలించి పంపాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నా ఇంట్లోనే పెట్టావు తంట, ఇంతకాలం ఎందరి కుండలు పగలగొట్టావు, ఈసారి నీ సంగతి చూస్తాను అనుకున్నది. అనుకుని వెంటనే ఏం చేసింది, ఈ పిల్లవాడిని నేను మరీ గారం చేయటం వల్ల పాడైపోతున్నాడు, పిల్లల్ని ఎక్కువ నెత్తి మీద పెట్టుకోకూడదు, అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటే కొంచెం శిక్షించాలి, ఈరోజు ఏమైనా సరే ఈ కృష్ణుడు ఎక్కడ దాక్కున్నా పట్టుకుని కొట్టి కట్టి తిట్టి నా పట్టిని సరైన దారిలో పెట్టేస్తాను అనుకుని ఒక కొరడా కర్రోడ్డు ఉంచుకుంది. ఆవుల్ని గేదెల్ని వాటిని తోలడానికి ఇళ్లలో పూర్వం ఒక కొరడా కర్ర ఒకటి ఉండేది, అది పుచ్చుకుని దానికి పైగా గంటలు మువ్వలో కూడా ఉన్నాయట, ఆ కర్రతోటి ఎక్కడ కృష్ణుడు అని అందరిని అడుగుతూ గదులన్నీ వెతికింది. వాళ్ళకి చాలా ఇళ్ళున్నాయి, ఒక రెండు మూడు ఇళ్ళు కావు, రాజుగారు కదా, ఒక గృహంలో ఆటలాడుకోవడం, ఒక్కొక్క ఇళ్లలోనేమో ధాన్యం లాంటివి దాచడం, కొన్ని చోట్ల పిండి వంటలు, కొన్ని చోట్ల భోజనాలు చేయడానికి, ఇలా దాదాపు అనేక భవనాలు ఉన్నాయి. ఆ భవనాలలో 84 స్తంభములున్న ఒక భవనం ఉన్నది, అందులో ఒక చౌరాశి భవన్ అని ఇప్పటికి కూడా బృందావనంలో దాన్ని ఉంచారు. 84 స్తంభముల ఒక భవనం. ఆ భవనం లోపలికి వెళ్ళాడు కృష్ణుడు. ఈవిడ వెతుక్కుంటూ సరిగ్గా భవనం దగ్గరకు వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, సరిగ్గా యశోద ఆ భవనములో గడుగు పెట్టి ఆయనను చూస్తున్న సమయంలో ఉట్టి మీద ఒక కుండ ఉన్నది, ఆ కుండ నిండా వెన్న ఉంది, ఆ వెన్న కుండ దగ్గరికి ఉట్టి దగ్గరకు వచ్చి రోలు తిరగేసి ఎక్కి ఆ వెన్న కుండలో చెయ్యి పెట్టి అందులోంచి వెన్న తీసి తాను తినడంలా ఆ పక్కనే గోడల మీద కోతులు కూర్చుని ఉన్నాయి, ఎర్రని మూతి కలిగిన పండు కోతులు. ఆ కోతులకి తెగ పెడుతూ, మా అమ్మ పిసిడి కొట్టు పెట్టదే, మా ఇంట్లో ఒక బోల్డ్ వెన్న ఉంది, మొహమాటలు లేకుండా తినండి తినండి అని వాళ్ళ అమ్మ సొమ్ము కోతి పాలు చేస్తున్నట్ట. వికచ కమలనయ్యన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరగవేసి ఎక్కి ఉట్టి మీద వెన్న ఉలుకుచు ఒక కోతి పాలు చేయుచున్న బాలుగనియే. సరిగ్గా యశోదాదేవి చూస్తూ ఉండగా ఒకనొక భవనంలో ఉట్టి మీద వెన్న చేత్తో అందుకుని, అది కూడా రోలు తిరగేసెక్కి మరీ అందుకుని, అందులో ఉన్న వెన్నంతా చేత్తో ముద్దలు ముద్దలుగా చేసి గోరు ముద్దలుగా కోతులు పాలు చేస్తున్నాడు, కోతికి పెడుతున్నట్ట. ఇలా ఒక కోతికి గారంగా వెన్న తినిపిస్తున్న కృష్ణుడిని చూసింది. కృష్ణుడు ఎందుకు ఆ కోతికి తినిపించాడంటే, ఆ కోతి సుగ్రీవుడి వంశంది పాపం. ఒకప్పుడు మరి రామావతారంలో సాయం చేశారుగా, అవతారం మారినా సాయం చేసిన వాళ్ళ వంశాన్ని వచ్చిపోడు ఆయన, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ స్వామివారికి ఎంత వెనబెట్టారంటే, మీ 3 తరాలు 30 తరాలు దాటినా ఆయన మళ్ళీ వాళ్ళకి ఏదో రకంగా ఇంత అన్నం పెడతాడు. మనం చేసిన పుణ్యం ఎన్ని తరాలైనా మన వంశాన్ని కాపాడుతుంది. అందుకే ఏ పెద్దలు ఏ పుణ్యం చేశారో ఇవాళ నేను ఐశ్వర్యం అనిపిస్తున్నాం అనుకోవాలి మనం. ఇదంతా మన ఘనకార్యం అనుకోకండి. మన పెద్దలు ఏమీ చేయకపోతే దరిద్రం అనిపిస్తారు. కొన్ని తరాలు చూస్తున్నాం కదా, కొన్ని వంశాలలో ఎప్పుడు సుఖం ఉండదు, అది పెద్దల పాపం. కొన్ని వంశాలు ఎప్పుడు సుఖంగానే ఉంటాయి, అది పెద్దల పుణ్యం. ఎప్పుడో సుగ్రీవుడి వంశం వాళ్ళు ఎవరో ఈయనకి సాయం చేశారా, అందుకని ఆ వంశంలో ఎన్ని తరాలు గడిచి ఉంటాయంటారు. ఎప్పటి త్రేతాయుగం, ఎక్కడి ద్వాపర యుగం చివరి భాగం అది. అయినా ఆ కోతికి కడుపు నిండా వెనబెడుతున్నాడు. దానికి గల కారణం ఆ కోతి యొక్క పూర్వవంశం ఎక్కడో సుగ్రీవుడి వంశం అవడమే. ఇవి పురాణ కథలు కేవలం వినడం కాదు. ఓహో, మనం తరతరాలుగా తరించాలంటే, వంశాభివృద్ధి కలగాలంటే, వంశంలో అందరూ సుఖంగా ఉండాలంటే, మన పెద్దలు చేసిన పుణ్యం మనల్ని కాపాడుతుందనే విషయం గ్రహించి మనం కూడా పుణ్యం చేద్దాం. తద్వారా మన వంశాభివృద్ధి జరుగుతుంది. మన వంశం వర్ణసంకరం అవుతున్నదంటే, మన వంశం భ్రష్టం అవుతున్నదంటే, తెలియకుండానే మన వంశంలో ఎక్కడ అపరాధం జరిగింది, ఈ అపరాధానికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. బెంగపెట్టుకోవడం కాదు, అన్నిటికీ మనం ఏదో ఒక విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు ఆ కోతికి వెన్న తినిపిస్తున్న కృష్ణుడు చూచింది, ఆశ్చర్యపోయింది.
కోపంతో పాటు నవ్వు కూడా వచ్చింది ఆవిడకి. ఎందుకంటే కోతులకి చిన్నపిల్లలు వెనపెడుతూ ఉంటే ఆ దృశ్యం చాలా ముచ్చటగా ఉంటుంది. అయినా ఆ నవ్వు బయటికి రానివ్వకుండా కోపం నటించి కృష్ణుడిని శిక్షించాలని అనుకున్నది ఆవిడ. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నప్పుడు శిక్షించి తీరాలి అనుకున్నది. వెంటనే కొరడాకర చెడిపించింది. కానింబు కానింబురా తనయా, ఎవ్వరి ఎందు చిక్కుబడ, ఏ దండంబునుం బొంద, ఏ వినివారంబును చంద, ఏ వెరపు ఏ విభ్రాంతియుం బొందమున్ననియో, నీవిటు నన్ను గై కొనమినేడా రీతి సిద్ధించునే. వెంటనే ఆవిడ కొరడాకర జడిపించి, కానివరా, ఎన్నాళ్ళు ఇలా అల్లరి చేస్తావో తప్పించుకు తిరుగుతావో నేను చూస్తాను. ఇంతవరకు నువ్వు దొంగతనం చేస్తూ ఉండగా ఒక్కడు కూడా నిన్ను పట్టుకోలేకపోయాడు, అందుకే కదా నీకు ఇంత అహంకారం. నిన్నెవరూ కొట్టలేకపోయారని, తిట్టలేకపోయారని, పట్టుకోలేకపోయారని, ఎవరికీ నువ్వు దొంగగా దొరకలేకపోయారని అహంకరించి రెచ్చిపోయి తిరుగుతున్నావు. ఇవాళ నేను నిన్ను వదలను రోజులాగా అనుకుంటున్నావేమో, ఈనాడు నేను నిన్ను పట్టుకుని కొట్టకపోతే మీ అమ్మనే కాదు ఏమనుకుంటున్నావు అని భీషణ ప్రతిజ్ఞ చేసి వెంటబడింది. ఆవిడకేమో 62 దాటాయి. కుర్రాడు చూస్తే 3 లోపువాడు. ఈ 3 లోపున్న పసిబాలుడు అమ్మగారు కర్రపుచ్చుకొని వెంటపడగానే టక్కర కిందకు దూకేశాడు. రోలు మంచి వాంచి చురుగ్గా దూకేట, దూకి కాళ్ళకి గజ్జలు ఉన్నాయి ఆయనకి. ఆ గజ్జలు గల్లు గల్లు అని మోగుతూ ఉండగా ఆ స్తంభాల చుట్టూ తిరగడం, గిరికీలు కొట్టడం మొదలెట్టాడు. 4 కదా అక్కడ, 24 స్తంభాలను మొదలెట్టాడు. గజ్జలు గల్ల నిమ్రోయగ అజ్జలు ద్రొక్కుటలు మాని అతి జవమున యోషి జనములునగ తల్లియు తన పద్జంజను దేరన తడుపరు విడిన దిప. కాలిగజ్జలు గల్లు గల్లు అంటూ ఉండగా అక్కడ చిందులు తొక్కకుండా మహావేగంగా ముందుకు పరిగెత్తుకుంటూ పోవడం మొదలుపెట్టాడు. యోషిజ్జనములునగ అక్కడున్న ఆడవాళ్ళు పక్కపక్క నవ్వారు. ఎందుకు నవ్వారు? ఏమిటి యశోద, ముసల్దాన్ అయిపోతున్న కొద్దీ చిన్నపిల్లల చేష్టలు నువ్వును. చిన్నవాడు ఏదో వెన్న తిన్నాడు అనుకో, అంత మాత్రం చేత కూడా పరుగు పందేలు ఆడ్డా, నడుం విరగదు, లేకపోతే కాళ్ళు దారితే ఇబ్బంది కాదు. అసలే నీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయేమో, జాగ్రత్తగా చూసుకో, పరిగెత్తుకో పరిగెత్తుకని పక్కపక్క నవ్వుతున్నారు వాళ్ళు. ఆవిడ అలా పట్టించుకోలేదు. నాకు మోకాళ్ళ నొప్పులు రావచ్చు, నా శరీరం మంచి స్ట్రాంగ్ వజ్రం, నేను ఎంత చురుగ్గైనా పెడతాను, ఆ కుర్రాన్ని పట్టుకుంటాను అని ఆడవాళ్ళు నవ్వుతున్నా పట్టించుకోకుండా ఆవిడ వెంటబడింది. ముందు కొడుకు, వెనక తల్లి. ముందు పరమాత్మ, ఆ వెనక జీవాత్మ. పరమాత్ముడిని సకల లోకంలో వాళ్ళు పట్టుకోలేరు, అయినా మా అబ్బాయి అనుకుని పట్టుకోవడానికి ఈవిడ వెంటబడింది. చెప్పాగా 84 స్తంభాల భవనం అది. ఆ స్తంభాల వెనక అతను కుర్రాడు మహావేగంగా వెళ్ళి ఇలా ఇలా పక్కకి తిరగడం మొదలుపెట్టాడు. జిగ్గు జాగ్గుగా డాష్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు అనమాట. కొంచెం ఈవిడేమో పెద్ద ఆవిడ, దానికి తోడేమో చీర అడ్డం పడుతోంది. ఆడవాళ్ళు మగవాళ్ళలో ఎలా పరిగెడతారు, ఈ ప్యాంటు షర్ట్లు వేసుకునే రోజులు గవగవి మరి, అందుకని కొంచెం పరుగులో ఇబ్బంది వస్తుందిట. అయినా వెంటబడిందిట ఆవిడ. స్తంభాధికంబులు తనకు నడ్డంబైన ఇట్టట్టు చని పట్టనీనివాని, ఏ దశ వచ్చునో ఇది అని పలుమారు సురుగుచు క్రేగంట చూచువాని, ఈ తప్పు సైరింపుము ఇంక దొంగిల బావనేనని మునుముట్ట నేర్చువాని, కాటుక నెరయంగా కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని, కూడవారి పట్టుకొని వెర్రపింపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు అలిగి కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచి. ఎన్నో స్తంభాలున్నాయి. ఆ స్తంభాల పక్క నుంచి అటు ఇటు పరిగెట్టి పరిగెట్టి ఆయన వెళ్ళిపోతుంటే ఈవిడ కూడా పడి పరిగెత్తి పట్టుకోలేక పడిపోతుందిట. అయినా సరే పట్టుకుంటానని కూడా వెడుతోంది. ఇలా స్తంభాలు అడ్డం అవుతూ ఉంటే పట్టుకోలేకపోతుంది ఒక్కొక్కప్పుడు. అప్పుడప్పుడు కృష్ణుడు పరిగెట్టేవాడు కాస్త కళ్ళు ఇలా ఇలా పెట్టి ఏ పక్క నుంచి వచ్చి అమ్మ పట్టుకుంటుందో అని క్రీగంట చూస్తున్నాడు. అంతలోనే, అమ్మా ఈ ఒక్కసారికి ఈ తప్పు క్షమించు, ఇంకెప్పుడు దొంగతనం చేయి, నీ మీద ఒట్టే, కావాలంటే నేను ఎత్తి మీద పెడతాను చెయ్యి అని ఏడుస్తున్నట్ట. ఈ తప్పు సైరింపు ఇంకా దొంగిలవనేనని మునుముట్ట ఏడ్చు అని. ఈ మునుముట్ట ఏడ్చు అని ఏంటంటే ఆవిడ కొట్టలేదు, కొట్టకుండానే కొట్టేసినట్టు బాబోయ్ అంట మొదలెట్టారు. పెద్ద పెట్టిన ఏడవడం మొదలెట్టాడు. స్కూల్లో పిల్లలు ఉంటారే, మేస్టర్ల కర్రెత్తేసరికి కొట్టకుండానే ఏడవడం మొదలెడతారు. ఈ వీడియో కొడతాడు అలాగా కొట్టకుండా ముట్టుకోకుండానే ఏడవడం మొదలు పెట్టాడట ఆయన. ఆ నల్లని ముఖమంతా కాటుకలోతో పాటు నీళ్లు కారుతూ ఉంటే ఈ కాటుక కళ్ళు నులుముకుంటూ ఆ నీటితో ఉన్న ద్రవాన్ని ముఖానికి పులుముకుంటూ కళ్ళు బాగా ఎల్లనుకుంటూ నులుముకుంటూ ఏడవడం మొదలుపెట్టాడు. బాగా కాటుక పెట్టబడిన ఆ నల్లని కళ్ళు ఏం చేశాడనమాట, రెండు వేళ్లతోటి బాగా నులుముకుని ఇంక నేను తాగతనం చేయను కట్ట పట్టకని ఏడవడం మొదలెట్టాడు. ఇలాగా కాటుక కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్నవాణ్ణి మొత్తం మీద కూడా పరిగెత్తి పరిగెత్తి పట్టుకుంది, గట్టిగా పట్టుకుంది, జబ్బ పట్టుకుంది. అమ్మాయ నారదుడు చెప్పాడురా నాకు ఒకప్పుడు, నువ్వెవరికీ దొరకవట కదా అందుకే నీకు ఇంత అహంకారం, ఎవరికీ దొరకకపోతేనే నేను మెమ్మను రోయ్, నాకు దొరకకుండా పోతావా, ఎక్కడికి పోతావురా బాబు, మీ బాబుకి నాకు దొరుకుతావులే అని పట్టుకుంది. ఆవిడకి ఇప్పుడు ఏమిటి ఆనందం అంటే, నారదుడు ఒకప్పుడు ఆ కుర్రవాడు పుట్టినప్పుడు ఈ కుర్రాడిని తల్లిదండ్రులు కూడా పట్టుకోలేరు, ఎవరికి దొరకడని చెప్పాట ఆయన, అటువంటిది ఇప్పుడు దొరికాడుగా వీడు, అందుకని నేను ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందాను అనుకుంది ఆవిడ. నిజంగా ఆయన దొరకడం అంటే ప్రపంచాన్ని జయించడం కంటే గొప్ప, ఎవరికీ దొరకడు ఆయన. ప్రస్తుతం తల్లిగా వెర్రి తల్లికి దొరికాడు, కష్టపడి వేదాలు చదువుకున్నవాడికి దొరకడు ఆయన, రోజు నారాయణ నారాయణ అన్నవాళ్ళకి దొరకడు, యజ్ఞాలు చేసిన వాళ్ళకి దొరకలేదు, కానీ ఇవాళ ఆ అమాయకురాలైన తల్లికి మాత్రం దొరికాడు. అందుకే ఆవిడ ఆనందంతో పొంగిపోయి దొరికాడు వచ్చి అనుకున్నది. కర్రెత్తింది కొట్టడానికి, తీరా ముఖాన్ని చూచి కొట్టలేక, అసలే ఆ ముఖం చాలా అందమైన ముఖం, పైగా ఇప్పుడు ఈ కాటుక ముఖానికి పులుముకోవడం, ఆ కన్నీళ్లు కారడం, ఆ నులుముకోవడం, నులుముకున్నప్పుడు కళ్ళు ఎర్రబడ్డంతో శ్రీకృష్ణుడి యొక్క ముఖం అపూర్వమైన నవ నవ లావణ్యంతో ఉన్నదట. అప్పుడు ఆ సౌందర్యాన్ని చూస్తున్న, పైనుంచి చూస్తున్న బ్రహ్మగారికి మతిపోయి, తండ్రి ఏమిటి విచిత్రమైన అందం, అసలు నలుపులో ఈ అందం ఉంటుందా, ఈ అందం చూడడం కోసం బ్రహ్మలోకం విడిచిపెట్టి నేను కూడా మా ఆవిడతో వచ్చి భూలోకంలో మకాం పెడతాను అనుకున్నాడు. అంటే బ్రహ్మగారికి కూడా పరవశత్వం కలగజేస్తున్నంత సౌందర్యముతో కూడిన ముఖం అది. ఆ ముఖాన్ని చూస్తే తల్లి కొట్టగలదా? ఇప్పుడు ఆ సౌందర్య ముఖాన్ని చూచి ఆవిడ తెల్లబోయి కొట్టలేక చేతులు ఆడక కింద పారేసింది కొరడ. నేను నిన్ను ముఖాన్ని చూస్తే కొట్టలేకపోతున్నాను రా, అందుకే నన్ను నువ్వు లోకు గట్టి ఇలా ఏడిపిస్తున్నావు అది పైగా. నేను కొట్టలేకపోతున్నాను కాబట్టే నువ్వు నన్ను బాగా ఏడిపిస్తున్నావురా, ఏం చెయ్యను నిన్ను అనుకుని లోపల లోపల కాసేపు మథన పడిపోయింది. ఆ కుర్రాన్ని పట్టుకుంది, కొట్టలేక కర్ర కింద పారేసింది, వదలాలనిపిస్తుంది, వదిలితే పిల్లాడు పాడైపోతాడేమో అందుకని బాలుడి తండ్రిని భావింతు నందునా ఏ పెద్దలును నేరీక్రమం వెర్రపుతో నా బుద్ధి వినిపింతునందున కలిగిలే కొక్కడుగా నిలేడు, వెర్ర పెరుంగుటకునై వినిపింతునందున తను దానయ్యై బుద్ధి దప్పకుండు వండెరుంగక ఇంట నుండెడినందున చొచ్చి చూడనిదొక్క చోటు లేదు, తన్నునెవ్వరైనా తలపోయవారడి యోజలేదు, భీతి ఒకటి ఎరుగడు ఎలమి నోరకుండడు ఎక్క సఖ్యములాడు, పట్టి శాస్తి చేయు భంగి ఎట్లు ఈతడు చిన్నపిల్లవాడు, పిల్లలు అల్లరి చేయకపోతే మనం అల్లరి చేస్తామా అని వదిలివేద్దామా అంటే, పిల్లలు ఒక స్థాయి దాటిన అల్లరి చేస్తున్నప్పుడు, ఇంట్లో వస్తువులు పాడు చేస్తున్నప్పుడు, కొండలు పగలగొడుతున్నప్పుడు క్షమించి ఉపేక్షించి ఊరుకోకూడదు పెద్దలు, కాబట్టి ఇతను ఊరుకోకూడదని శాస్త్రం చెబుతున్నది. పోని కర్ర పెట్టి కొడదామా వీడికి భయం నేర్పుదామా అంటే, ఇంకా నీకు పిల్లలు పుట్టరని అందరూ తేల్చిన సమయంలో షష్ఠి పూర్తి సమయంలో పుట్టాడు, లేక లేక పుట్టిన ఈ కుర్రాన్ని కొట్టడం ఎలాగా? దీనికి ఒకటే మార్గం, కాస్త బెదిరించి కొట్టకుండా కట్టేస్తే దారిలో పడతాడేమో. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో పడుండ్రా, బోలెడు పెద్ద ఇల్లుంది, ఇంత పెద్ద లోగిలుంది, ఇందులో అడుకు, ఇందులో తినరా, లోపల పడుండంటే వినడు. చొచ్చు చూడనిదొక్క చోటు లేదు, వీడు చూడని చోటు లేదట, అంటే ఇతడు లేని స్థలం లేదు అంటే అంతరార్థం ఏమిటి, సర్వాంతర్యాన్ని ఎక్కడ చూసినా వీడే ఉంటాడు, ఇదేం మాయో తెలియదు. తన గురించి ఎవరైనా ఏదైనా అనుకుంటారనే బెంగ అసలే లేదు. ఆయనకి ఒకళ్ళు ఏమన్నా అనుకుంటారనే బెంగ లేదట. జ్ఞానులు ఎప్పుడూ ఒకడు పొగిడినా తెగడినా పట్టించుకోరు. అందులో ఆయన పరమాత్మ, మీరు పొగిడితే ఎంత తెగడితే ఎంత. ఆయనకి సహజంగా కొంత ఒక స్థాయికి వెళ్ళిన వాడే ఈ నిందాస్తుతులు పట్టించుకోడు. ఇంకా పరమాత్మకి నిందాస్తుతులు ఎక్కడున్నాయి. అందుకని తన గురించి ఎవరన్నా ఏమైనా అనుకుంటారనే భయం లేదు, అసలు భీతి లేదు. పోనీ ఊరుకుంటే ఎక్కచెక్కలు ఆడతాడు, నన్ను పట్టుకోలేకపోయావు పట్టుకోలేకపోయావు అనేవాడు వాడు అమ్మని పైగా. అందుకని వీడికి పౌరుషం వచ్చేది మళ్ళీ పాపం. ఎలా ఇప్పుడు ఈ కుర్రాన్ని పట్టుకుని శాస్తి చేయటం. ఒక్కటే ఒక్క మార్గం ఉన్నది, కొట్టకపోయినా వీడిని బాగా తాడు పెట్టి కట్టేద్దాం. కట్టేసి కాసేపు కదలకుండా చేస్తే అప్పుడు బుద్ధి తెచ్చుకుంటాడు, ఇంకెప్పుడు కట్టద్దమ్మా నేను దొంగతనం చేయనంటాడు అనుకుని ఇప్పుడు కృష్ణుడి కేసు తిరిగింది, చెవి కొంచెం గట్టిగా పుచ్చుకుంది, వ్యంగ్యంగా పలికింది ఆవిడ, దెప్పడం అంటారు దాన్ని. వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా, పిల్లల్ని ఎవరన్నా గారా అంటారా, వీరెవరు శ్రీకృష్ణులు గారా అందట ఆవిడ. అందులో పెద్ద దెప్పుడు అనమాట. మనం ఒక్కొక్కప్పుడు సుంఠని సుంఠ అంటే బాగుండదు, అబ్బా మహా పండితులు అంటే అన్నామంటే అందులో వ్యంగ్యం వాడికి అర్థమైనట్టే. వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా, ఎన్నడు నువ్వెన్న కానరట కదా, చోరత్వం వించుకయును నేరరట ధరిత్రి నిట్టి నియతులు కలరే. వీరెవరు శ్రీకృష్ణులు గారంటే తమరేనా అండి బాబు, భూలోకంలో దొంగతనం అంటే ఎరగరట కదా, చోరత్వం వించుకయును నేరరట. అబ్బే మా కృష్ణ పరమాత్మల వారు పాప దొంగతనం ఎరగరు. ఎన్నడు నువ్వు వెన్న కానరట కదా, అసలు వెన్నమోహం చూసి ఎరగడు. అబ్బే మా కృష్ణుడు ఉన్నాడే వెన్నం చూడలేదమ్మా, ఆయనకి అస్సలు వెన్నెలా ఉంటుందో తెలియదు. భూలోకంలో ఎంత నియమవంతులు ఉంటారా, నిజాయితీ పరులు ఉంటారా అంది ఆవిడ. నియమవంతుల్లో నిజంగా పరమాత్ముడు లాంటి నియమవంతుడు ఎక్కడా ఉండడు. సృష్టిని క్రమము తప్పకుండా నడిపేవాడిని నియమవంతుడు అంటారు. ఆవిడ తెలియకుండానే నీ ఇలాంటి నియమవంతుడు లేడు అన్నది. ఇలా దెప్పి ఆ తర్వాత ఇక దెప్పలేక కోపము లోపల నుంచి తన్నుకునేదాగా ఈసారి వాక్కుతోటి స్పష్టంగా అనేసింది. దాన్ని వాచ్యత్వం చేయడం అంటారు. ఇందాక వ్యంగ్యం, ఇప్పుడు వాచ్యం. ఏమన్నది, ఎరా ఎన్నిసార్లు చెప్పానురా నీకు బుద్ధిగా ఉండమని, వినిపించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఈ చుట్టుపక్కల ఇళ్లల్లో తిరుగుతూ దొంగతనం చేస్తావా, మట్టి తినడం మొదలెడతావా, నీళ్లల్లోకి వెళ్ళి ఈతాలాడతావా, కుండలు పగలగొడతావా అని కొంచెం గట్టిగా ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. తోయం బులిమియని తొల్లగగదొచ్చదు, తరలవు గట్టైన తరల నెత్త, మంటితో ఆటలు మానవు కోరాడదు, ఉన్నత స్తంభంబులూపబోయదు, అన్యుల నల్పంబులడు గంగ బారెదు, రాసవేటల చాల రవ్వ తెచ్చదు, అలయవు నీళ్లకు అడ్డంబు గట్టగా, ముసలివై హరివృత్తి మొనయదూచదు, అంబరంబు మొలకు నడుగవు, ఇంక కల్కితనములేల పుత్ర నిన్ను వంపవ్రాల్పనేరనన్నీయో, నీవిటు క్రిందు మీదు నెరుగకునికి. ఈ స్తోత్రం ఒక అపూర్వ స్తోత్రం. ఇందులో ఆవిడ తిట్లు తిట్టింది కృష్ణుణ్ణి, మందలించింది, కానీ ఆ మందలింపులన్నీ దశావతారాలుగా మారిపోయాయి. ఆవిడ పరమాత్ముడితో రోజు కూడా ఉంటుంది కదా, అందువల్ల ఆవిడ ఏం తిట్టాలనుకున్నా అది తిట్టు కాస్త నింద కాస్త స్తోత్రం అయ్యింది. అందుకే ఇటువంటి వాటిని ఏమంటారు, వ్యాజస్తుతి అంటారు. వ్యాజస్తుతి ముఖే నింద, వ్యాజస్తుతి అంటే పైకి తిట్టు కింద కనపడుతుంది, ముఖే నింద అంటే నోట్లోంచి నింద కింద బయటకు వస్తుంది, కానీ లోపల అంతరార్థం ఏముంటుంది, స్తుతి అయిపోతుంది. ఏదో ఒక వంక పెట్టి తిట్టాలనుకుంటే భాగవతంలో శ్రీకృష్ణుడిని తిట్టకుండా తిట్టుతున్నట్లుగా పొగడ్త పెడతాడు పోతన గారు. కవులు మహాకవులు అలాగే చేస్తారు, మనలాగా తిట్టేస్తే ఇంక వాళ్ళకి మరి తేడా ఏముంది, ఆవిడేమంది ముందు ఇవి నీళ్లు నీళ్లలోకి వెళ్ళొద్దు అని చెబితే వినిపించుకోకుండా అందులోకి వెళ్ళిపోయి నేను ఈత్తాను చేపని అంటావు, నువ్వేమన్నా చేపవా అంది అంటే ఇందులో ఏమో కనపడుతుంది మత్స్యావతారం. ఆ తర్వాత ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఓ చిన్న కొండ ఉంది ఆ కొండ దగ్గరికి వెళ్ళి పైకెత్తుతా పైకెత్తుతా అంటాడట, నువ్వేమన్నా తాబేలువా కూరమవతారానివా, మట్టితో ఆడటం మానరా అంటే వినిపించుకోకుండా మట్టి అంతా పూసుకుని పందిలే కనపడతావు అంటే వరాహ అవతారం. ఉన్నత స్తంభంబు లోపబోయేది, పెద్ద పెద్ద స్తంభాలకు వెళ్ళి ఊపి ఇందులోంచి నేను బయటకు వస్తాను నేను బయటకు వస్తాను అంటాడట, స్తంభం నుంచి బయటకు వచ్చిన నరసింహ అవతారం అందులో గుర్తుకొస్తుందనమాట. అన్యుల అల్పంబులడు గంగవారేదు, ఇతరుల దగ్గరికి వెళ్ళి పనికి మారిన వస్తువులు కొరతావు, చిన్న చిన్న వస్తువులు కొరడం అంటే వామనావతారంలో భిక్షుకుడి మూడు అడుగులు అడగడం, అల్పమైన వస్తువులని అడగడానికి పోతావు అంటే నువ్వేమైనా భిక్షుకుడివే. రాచవేటల చాలా రవ్వ తెచ్చదు, క్షత్రియుల్లో వేటాడతాడని ఒక అర్థం, రాచవేట అంటే ఇంకో అర్థం ఏంటి, పరశురాముడు ఏం చేశాడు మూడేళ్ళు 21 పర్యాయాలు క్షత్రియ సంహారం చేశాడు, క్షత్రియ సంహారం చేసిన పరశురాముడితో పోలుస్తూ ఎందుకురా రాచవేటలు నీకు, దానితో అపకీర్తి తెచ్చి పెడతావు అంది. ఈ విధంగా ఇందులో పరశురామ అవతారాన్ని చొప్పించింది. ఆ తర్వాత సముద్రం దగ్గరికి వెడతాను అడ్డం కడతానంటావు, నీళ్లకు అడ్డం కడతావా, నువ్వేమన్నా నీళ్లకు అడ్డం కట్టడానికి రాముడిగా రామావతారం ఎత్తిన వాడిగా అంది. ఆ తర్వాత రోకలి పుచ్చుకుని ఈ పంట చేలల్లో ఉన్నటువంటి ధాన్యం తెచ్చి దంచేస్తానంటావు, ముసలివై హలివృత్తి మొనయదూచదు, ముసలి అంటే రోకలి ధరించిన వాడి అవతారం అది బలరామ అవతారం. నువ్వు ఎందుకురా ఈ రోకళ్ళు పట్టుకోవడం నాగలి పట్టుకోవడం, మనం గొల్లవాళ్ళం మనకెందుకు ఈ వ్యవసాయం అని పైకి అర్థం, కానీ లోపల మాత్రం బలరామ అవతారం స్ఫురణకు వచ్చింది. అంబరంబు మొలకు నడుగవు, బట్ట కట్టుకోకుండా దిగంబరంగా తిరుగుతావు, దిగంబరుడెవరు బుద్ధ అవతారం. అంబరంబు మొలకు నడుగవు అంటే వస్త్రం లేకుండా పోతావు, ఎప్పుడు గొడ్డెప్పుకొని చిన్నపిల్లలు మూడేళ్ల లోపు అయితే అలా గుడ్డ లేకుండా పెడితే చాలా బాగుంటుందిలేండి, అందుకని ఆయన అలా లేకుండా పోయేవట. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది అవతారాన్ని తిప్పుతూ, వస్త్రం అడగమే దిగంబరంగా పోతామేమంది, అనగా తద్వారా బుద్ధావతారం గుర్తుకొస్తోంది. ఆక ఆఖరిది ఏమంది, ఇంకా కల్కితనములేయాల పుత్ర జాణతనమేమిట్రా అని అర్థం, మంచి తెలివితేటలు మీ అమ్మమే చూపిస్తావా అని ఒక అర్థం. కల్కితనం అంటే కల్కి అవతారం కూడా వస్తున్నది. కల్కి అంటే రెండు అర్థాలు, కల్కి అవతారం ఒక అవతారం అయితే కల్కి అంటే స్త్రీ మోహిని అవతారం కూడా, కృష్ణుడు అప్పుడప్పుడు చాలా ఉయ్యారంగా కనపడతాడండి, అందుకని మోహిని అవతారాన్ని కల్కి అవతారాన్ని రెండింటినీ ఒక్క పదంలో పెట్టాడు పోతన గారు. కల్కితనం అంటే ఇంకో అర్థం ఏమిటి, సామర్థ్యం జాణతనం అని కూడా అర్థం, నా దగ్గర నీ తెలివితేటలు అని పైకి అర్థం, అందులో రెండు అవతారాలు ఉన్నాయన్నమాట.